Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం December 11, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న జై జవాన్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలికేస్తోంది మీ భావరాజు పద్మిని. భారతదేశంలో స్వాతంత్రం తర్వాత జరిగిన అంతర్గత పోరాటాల గురించి మనం గత వారం చెప్పుకుంటూ ఉన్నాం కదండి. అందులో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని గురించిన కొన్ని విశేషాలని కూడా చెప్పుకున్నాం. అయితే హైదరాబాద్ రాజ్య స్థాపన, నిజాంల పాలన వీటిని గురించిన కొన్ని విశేషాలని ఈ రోజున నేను మీకు చెప్తాను. నిజాం రాజ్య వ్యవస్థాపకుడు ఎవరంటే నిజాం ఉల్ ముల్క్ అనే రాజు. ఈయన 1724లో నిజాం రాజ్యాన్ని స్థాపించాడు. వీరి రాజభాష పర్షియా, కానీ 1893 నుంచి 1948 వరకు ఉర్దూయే వీరి రాజభాషగా మారింది. ఉర్దూను ఇక్కడ రాజభాషగా మార్చిన వారు మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనేవారన్నమాట. ఈ రాజుల్లో గొప్ప రాజు ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే రాజు మంచి పేరున్న రాజుగా, గొప్పవాడిగా పేరు పొందాడు. నిజాం రాజుల్లో చివరివాడు ముఖరం జాహీ అనే రాజు. వీరి రాజముద్ర ఏమిటో తెలుసుకుంటే కాస్త సరదాగా కూడా ఉంటుంది విషయం. ఏమిటంటే వీరి రాజముద్ర కుల్చా. కుల్చా అంటే రకరకాల పిళ్ళు, శనగపిండి, గోధుమ పిండి, ఇట్లా రకరకాల పిళ్ళని కలిపి తయారు చేసే ఒక రకమైన రొట్టె. ఇది వీరి రాజముద్ర అన్నమాట. గోల్కొండ రాజ్య పతనానంతరం మొఘల్ రాజ్యంలో 21వ సుభా రాష్ట్రంగా ఔరంగజేబు కలిపివేశాడు. సుభాలు అంటే మొఘళ్ల రాజ్యంలోని రాష్ట్రాలన్నమాట. మొదట అక్బర్ 15 సుభాలుగా, జహంగీర్ 17 సుభాలుగా, షాజహాన్ 19 సుభాలుగా, ఔరంగజేబు 21 సుభాలుగా రాజ్యాన్ని నెలకొల్పారు. దీంతో మొఘల్ రాజ్యంలో 1687 నుంచి 1724 వరకు గోల్కొండ కూడా ఒక రాష్ట్రంగా ఉంది. అంటే మన హైదరాబాద్ కూడా ఒక రాష్ట్రంగా ఉందన్నమాట. చివరికి నిజాం ఉల్ ముల్క్ మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా ప్రమేయంతో స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పాడు. 1707లో ఔరంగజేబు మరణానంతరం భారతదేశంలో అనేక నూతన రాజ్యాలు ఏర్పడ్డాయి. దీనికి ఔరంగజేబు స్థాపించిన విశాల రాజ్యం, అతని వారసులు అసమర్థులు కావడం ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. వీరు యోచన లేని రాజు, మూర్తిభవించిన మూర్ఖుడు, పిరికిపంద, రంగీలా రాజాలుగా ప్రసిద్ధి చెందాడు. ఎవరు? మన ఔరంగజేబు. ఇక ఔరంగజేబు కుమారులు ఎవరంటే 1వ బహదూర్ షా, ఈయన యోచన లేని రాజు, జహందర్ షా మూర్తి భవించిన మూర్ఖుడు, ఫరూక్ సియర్ పిరికివాడు, మహమ్మద్ షా రంగీలా రాజా. వీరికి వచ్చిన పేర్లన్నమాట. వీరందరూ ఔరంగజేబు కుమారులు. వీరు కూడా తండ్రి బాటలోనే రాజ్యాన్ని భ్రష్టు పట్టించారు. అప్పుడే మన దేశంలో దక్కన్ విధానం వచ్చింది. దక్కన్ విధానం అనేది ఔరంగజేబుకు క్యాన్సర్ లాంటిది. మొఘల్ సామ్రాజ్యాన్ని ఈ విధానమే నాశనం చేసిందని నాటి సమకాలీన చరిత్రకారుల అభిప్రాయం. మీర్ నిజాం అలీ ఖాన్ చివరికి మొఘలుల కాలంలోనే బెంగాల్లో ముర్షీద్ ఖులీ ఖాన్, జేద్లోని సాదత్ ఉల్లా ఖాన్, హైదరాబాద్లో మీర్ కమరుద్దీన్ ఖాన్లు స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. ఇందులో హైదరాబాద్ సంస్థానమే ప్రత్యేకమైనది. ఎందుకంటే అది విశాలమైనది, సంపన్నమైనది, భారతదేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించింది. భారతదేశ చరిత్ర, హైదరాబాద్ చరిత్ర అనేంత వరకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు హైదరాబాద్ నగరానికి సింహాల నగరం అని పేరు. హైదర్ అంటే సింహం అని, ఆబాద్ అంటే పట్టణం అనే అర్థాలున్నాయి. హైదరాబాద్ మొదట అచలపురం అనే కుగ్రామంగా ఉండేది. ఇలాంటి చిన్న గ్రామాన్ని గొప్ప విశ్వనగరం అంటే కాస్మోపాలిటన్ సిటీగా మారడానికి మహమ్మద్ కులీ కుతుబ్ షా హయాంలో అష్రబాదీ అనే ఇంజనీర్ వారు చేసిన కృషే అతని గొప్పతనమే కారణమని మనం చెప్పుకోవచ్చు. అష్రబాదీ ఇరాన్ నగరానికి చెందిన వ్యక్తి. హైదరాబాద్ నగర నిర్మాణ సమయంలో కుతుబ్ షా, ఓ దేవుడా, నేను నిర్మించే ఈ నగరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేటట్టు, చెరువులో చేపలు వృద్ధి చెందేటట్టుగా ఈ పట్టణం ప్రజలతో నిండిపోవాలని ఆశీర్వదించమని వేడుకున్నాడట. అయితే కుతుబ్షా ప్రార్థనతో ప్రస్తుతం హైదరాబాద్ భారతదేశంలోనే గొప్ప ఆదర్శవంతమైన నగరంగా విశ్వనగర స్థాయికి ఎదిగింది. అంటే ఒక మంచి మనస్సు, ఉన్నతమైన ఆశయం కృషితో మొదలు పెడితే అది విజయవంతం అవుతుందనే సూత్రం మనకు ఇందులో కనిపిస్తుంది. మరి హైదరాబాద్ రాజ్యం లేక నిజాం రాజ్యం ఏర్పడి ఎంతవరకు కొనసాగింది అనే విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ రాజ్యం 1724 నుంచి 1948 వరకు ఈ నిజాంల పాలన కొనసాగింది. అంటే స్వాతంత్రం వచ్చిన ఒక సంవత్సరం దాకా కూడా నిజాం పాలనలోనే హైదరాబాద్ ఉండేదన్నమాట. 1724 హైదరాబాద్ రాజ్యంగా ఔరంగాబాద్లో రాజధానిని మీర్ కమరుద్దీన్ నెలకొల్పాడు. ఇతనికే మొదటి అసఫ్ జాహీ అని, నిజాం ఉల్ ముల్క్ అని, చిన్ కిల్చిచ్ అనే బిరుదులున్నాయి. మొఘల్ రాజు మహమ్మద్ షా ఇతన్ని స్వతంత్ర రాజుగా గుర్తించాడు. అదే సమయంలో ముఠాల పీష్వాల పాలన మొదటి బాజీరావు నేతృత్వంలో హింద్ పద్పద్ షాహీగా భారతదేశంలో హైందవ సంస్కృతిని తిరిగి పునరుద్ధరించాలనే ఆశయం మొఘల రాజుకు తలనొప్పిగా తయారైంది. అప్పుడు మహారాష్ట్రలో హైదరాబాద్ రాజ్యం నెలకొల్పడానికి ఆయన సహాయం అందించాడు. చివరికి 1738 హైదరాబాద్ నిజాం భోపాల్ యుద్ధంలో మొదటి బాజీరావు చేతిలో ఊడిపోయి దురై సరై సంధితో యుద్ధం ముగించాడు. ఇతడు చివరికి 1739 ఢిల్లీపై దండెత్తి నాదిర్షాకు మొఘల్ రాజుకు మధ్య సయోధ్య వాతావరణాన్ని నెలకొల్పడంలో కీలకమైన పాత్రని పోషించాడు. చివరికి ఇతను 1748 బుర్హంపూర్లో మరణించాడు. ఇతని మరణంతో దక్కన్ ప్రాంతంలో సింహాసనం కోసం వారసత్వ యుద్ధాలు ప్రారంభమయ్యాయి. నిజాం ఉల్ ముల్క్ వీరి కుమారులు ఎవరంటే ఘాజీఉద్దీన్, నాసర్ జంగ్, సలాబత్ సింగ్, బసాలత్ సింగ్, నిజాం అలీ ఖాన్, ముజఫర్ జంగ్ అనేవారు వారి కుమారులు. నిజాం కుమార్తెకు కుమారుడు అంటే నిజాం ఉల్ ముల్క్కు మనవడు, నిజాం రెండో కుమారుడైన నాసర్ జంగ్కు మనవడు ముజాఫర్ జంగ్కు మధ్య సింహాసనం కోసం పోటీ ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఐరోపా దేశస్థులైన ఫ్రెంచ్ వారు ముజఫర్ జంగ్కు, బ్రిటిష్ వారు నాసర్ జంగ్కు సహాయంగా ఉన్నారు. ఇది రెండో కర్ణాటక యుద్ధానికి దారితీసింది. నాసర్ జంగ్ 1748 నుంచి 50 వరకు నిజాం సంస్థానాన్ని పరిపాలించాడు. నిజాం ఉల్ ముల్క్ రెండో కుమారుడు నాసర్ జంగ్. ఇతనికి మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా నిజాం ఉద్దౌలావ్ అనే బిరుదుని ఇచ్చాడు. తన మేనలుడైన ముజఫర్ జంగ్తో వారసత్వ యుద్ధం అతడికి ప్రారంభమైంది. దీనికి బ్రిటిష్ వారి సహాయం తీసుకున్నాడు. అయితే వారికి ప్రతిఫలంగా కింది ప్రాంతాలు ఇవ్వడానికి ఇరువురి మధ్య ఒప్పందం జరిగింది. అవేమిటంటే ముర్తజానగర్. ముర్తజానగర్ అంటే ఏమిటో అనుకునేరు, ప్రస్తుత పేరు గుంటూరు. అలాగే చికాకోల్. చికాకోల్ అంటే మరేమో కాదండి, శ్రీకాకుళం. మచిలీపట్నం, ఏలూరు. అంటే నాసర్ జంగ్కి బ్రిటిష్ వారు సహాయం అందించినందుకు గాను ఈ నాలుగు ప్రాంతాలని నాసర్ జంగ్ బ్రిటిష్ వారికి ప్రతిఫలంగా ఇచ్చాడనమాట. ఈ ఒప్పందానికి నాసర్ జంగ్ ఒప్పుకోవడంతో అతనికి బ్రిటిష్ వారు సహాయం చేశారు. అయితే కర్ణాటకలో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఆధ్వర్యంలో ఫ్రెంచ్ ప్రాబల్యం బలంగా ఉండడంతో వారితో జరిగిన అంబూర్ యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడిపోయారు. గవర్నర్ డూప్లే జీన్ ఆల్బర్ట్ అనే వితంతువును వివాహం చేసుకున్నాడు. భారతీయులకు తొలిసారిగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది కూడా ఫ్రెంచ్ వారే. డూప్లే రాజకీయ చతురత వల్ల హిమ్మత్ ఖాన్తో నాసర్ జంగ్ చంపబడ్డాడు. ఆ తర్వాత హైదరాబాద్కు రాజ్యం ఏలిందెవరంటే ముజఫర్ జంగ్. ఇతడు 50-51 మధ్య అంటే కేవలం ఒక సంవత్సరం పాటు హైదరాబాద్ను పరిపాలించాడు. ఫ్రెంచ్ వారి ఇతన్ని దక్కన్ సుబేదార్, హైదరాబాద్ నవాబుగా నియమించారు. దీనికి ప్రతిఫలంగా ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేకు జఫార్ జంగ్ అనే బిరుదు ఇచ్చి ముస్తాఫానగర్, మచిలీపట్నం ప్రాంతాలను ఇతను ధారాదత్తం చేశాడు. ఇది సహించని రాజలసీమ ముస్లిం పాలెగార్లు నవనూర్ నవాబు, అంటే కడప జిల్లాకు చెందిన నవనూర్ నవాబ్ అనమాట, రాయచోటి దగ్గరలోని లక్కిరెడ్డిపల్లి వద్ద ముజాఫర్ జంగ్ను హతమార్చారు. పాలెగార్ల వ్యవస్థను 1820 థామస్ మన్రో అణిచివేశారు. ముజాఫర్ జంగ్ తర్వాత హైదరాబాద్ నిజాం సంస్థానాన్ని పరిపాలించింది సలాబత్ జంగ్. ఇతను 10 రాజ్యమేలాడండి, 1751 నుండి 61 వరకు. ఇతను నాజర్ జంగ్ సోదరుడు. హైదరాబాద్ నవాబుగా ఫ్రెంచి అధికారైన బుస్సీ ఇతన్ని నియమించాడు. ఇందుకు ప్రతిఫలంగా సలాబత్ జంగ్ ఉత్తర సర్కార్ జిల్లాను, అంటే గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్ని వీరికి కానుకగా ఇచ్చేశాడట. చివరికి ఫ్రెంచ్ ప్రాబల్యం గల 1758 చందుర్తి యుద్ధంలో, 1754 మచిలీపట్నం యుద్ధంలో ఖాన్ సాక్స్ సేనల చేతిలో ఇతను ఓడిపోయాడు. అనంతరం ఉత్తర సర్కార్ ప్రాంతాల్ని వెనక్కి తీసుకున్నాడు. తర్వాత 1766 వాటిని నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారికి ధారాదత్తం చేశాడు. బ్రిటిష్ వారికి ఇప్పించడంలో కాంట్రేగుల జోగి పంతులు గొప్ప దుబాసీగా ప్రసిద్ధి. దుబాసీ అంటే ట్రాన్స్లేటర్ అన్నమాట. ఇతను క్రియాశీలక పాత్రని పోషించారు. ఇతని కాలంలో ఆంధ్రలో జరిగిన ముఖ్య సంఘటనలు ఏమిటంటే, ఒకటి బొబ్బిలి యుద్ధం. ఇది 1757 జరిగింది. బొబ్బిలి జమీందార్ విజయరంగారావుకు, విజయనగరం జమీందార్ విజయరామరాజుకు మధ్య ఉన్న వైరాన్ని బుస్సీ తనకు అనుకూలంగా మార్చుకుని విజయనగరం జమీందార్తో కలిసి బొబ్బిలి రాజ్యాన్ని పతనం చేసి విజయరంగారావును చంపివేశాడు. చూశారండి, పోరు నష్టం పొందు లాభం అన్నారు. ఇక్కడ ఇద్దరు పోటీ పడ్డారు. విజయరంగారావు అనేవారిని ఆ ఫ్రెంచ్ వారు చంపేశారు. దీనికి కోపోద్రిక్తుడైన రంగారావు బావమరిది తాండ్ర పాపారాయుడు, తాండ్ర పాపారాయుడు సినిమా కూడా ఉంది కదా, బొబ్బిలి పులి అన్నమాట ఆయన, ఈయన విజయనగరంపై దండెత్తి విజయరామరాజును చంపేశాడు. ఫ్రెంచ్ అధికారి బుస్సి హైదరాబాద్కు పారిపోయాడు. దీంతో రెండు జమీందార్ రాజ్యాలు నాశనమైపోయాయి. చివరకు తాండ్ర పాపారాయుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడట. అలాగే కాంట్రేగుల జోగి పంతులు గారి గురించి చెప్పుకుంటున్నాం కదా, వీరి హయాంలో జరిగిన మరొక యుద్ధం, బొబ్బిలి యుద్ధం కాకుండా ఇంకోటి ఏంటంటే చందుర్తి యుద్ధం అన్నమాట. ఇది 1758 జరిగింది. హైదరాబాద్ రాజ్యంలో బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి జరిగిన మొట్టమొదటి యుద్ధం ఇది. ఈ యుద్ధంతో ఫ్రెంచ్ వారి పతనం ప్రారంభమైంది. అలాగే పద్మనాభ యుద్ధం అనేది 1794 జరిగింది. ఈ యుద్ధం బ్రిటిష్ వారికి విజయనగర జమీందారైన చిన విజయరామరాజుకు మధ్య జరిగింది. ఈ యుద్ధాల తర్వాత సలాబత్ జంగ్ పతనం చెందిన ఫ్రెంచ్ వారిని కాదని బ్రిటిష్ వారికి పూర్తి మద్దతు ప్రకటించాడు. 1959 మచిలీపట్నం, నిజాంపట్నం, వక్కల్ మన్నారు, కొండవీడులను బ్రిటిష్ వారికి ఇచ్చాడు. కానీ అనంతరం జరిగిన పరిణామాల్లో సలాబత్ జంగ్ ను నిజాం అలీ బీదర్ కోట్లో బంధించి తనకు తానే హైదరాబాద్ పాలకుడుగా ప్రకటించుకున్నాడు. చిన్న విరామం తర్వాత మరిన్ని సంగతుల్ని తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జగతి పైన చేకొట్టెను బంగారు భారతదేశం, జగతి పైన చేకొట్టెను బంగారు భారతదేశం. ఇందు జన్మ ముందు నరుడు పొందు స్వర్గ సుఖభోగం, జగతి పైన చేకొట్టెను బంగారు భారతదేశం. జన్మ ముందు నరుడు పొందు స్వర్గ సుఖభోగం. దక్షిణ పశ్చిమంబులు అంబురాశి నిండియుండ, ఉత్తరాన వెళ్ళి కొండ ఆకాశం వండుచుండ, భూసంపద జల సంపద పుష్కలమై నిండియుండ భూసంపద జల సంపద పుష్కలమై నిండియుండ ఖనిజ సంపదల గెట్టి కరువేళేదనుచుండ జగతి పైన చేకొట్టెను బంగారు భారతదేశం జగతి పైన చేకొట్టెను బంగారు భారతదేశం ఇందు జన్మ మౌదు నరుడు పొందు స్వర్గ సుఖభోగం జగతి పైన చేకొట్టెను బంగారు భారతదేశం వీరులు శూరులు త్యాగులు విద్యాధన వీర విధులు మహనీయులు పతివ్రతలు వర కవి విద్వత్ కవులు మహామహామందిరములు మసీదులు ఘన చర్చులు సకల మతం గులవారలు సౌభాద్రతతో నుందురు జగతి పైన చేకొట్టెను బంగారు భారతదేశం ఇందు జన్మ ముందు నరుడు పొందు స్వర్గ సుఖభోగం వేషభాష వేరైనా కాషాయం ధరించిన మనసుతోడ మాట్లాడుచు మమతల వెద చల్లుచుందురు మనసుతోడ మాట్లాడుచు మమతల వెద చల్లుచుందురు సుందర దృశ్యములెన్నో అందముగా పొందియున్న సుందర దృశ్యములెన్నో అందముగా పొందియున్న సుందరాంగి భరత మాత వందనమమ్మా నీకు అందమైన భరత మాత కందరము చెయ్యందు మైన భరత మాత కందరము చెయ్యందు స్వతంత్రత ధ్యేయులమై నిరతము చెమియుతుము స్వతంత్రత ధ్యేయులమై నిరతము చెమియుతుము జగతి పైన చేకొట్టెను బంగారు భారతదేశం జగతి పైన చేకొట్టెను బంగారు భారతదేశం జగతి పైన చేకొట్టెను బంగారు భారతదేశం బంగారు భారతదేశం
అందరికీ నమస్కారం అండి. నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జై జవాన్ కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం. మనం నిజాం పరిపాలన గురించిన విశేషాలను ఈ రోజున తెలుసుకుంటున్నాం కదా. నిజాం అలీ ఖాన్ హైదరాబాద్ను 1761 నుంచి 1803 వరకు, అంటే సుమారు 41 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఇతన్నే రెండో అసఫ్ జా అంటారు. అలీ ఖాన్ కాలం నుంచే అసఫ్ జాహీ రాజులను నిజాంలు అని మనం పిలుస్తున్నాం. నిజాం అంటే అరబ్ భాషలో సిస్టమ్, ఆర్డర్ అని అర్థం. అంతేకాకుండా వీరు టర్కీలోని తురానీ తెగకు చెందినవారు. అక్కడ సిద్ధ సైన్యాన్ని కూడా నిజాం అంటారు. దీన్నే తమ బిరుదులుగా అసఫ్ జాహీ రాజులు ధరించారు. వీరిలో మహాఘనత వహించిన నిజాం అని మీర్ ఉస్మాన్ అలీఖాన్కు పేరు ఉన్నది. నిజాం అలీఖాన్ నుంచి ఒక వ్యవస్థీకృతమైన పరిపాలన విధానం, క్రమ పద్ధతితో కూడిన పాలన ప్రారంభమైందని మనం చెప్పవచ్చు. కాబట్టి నిజాం రాజు అని ఇతని నుంచే తొలిసారిగా పిలిచారు. నిజాం అలీ ఖాన్ ఉత్తర సర్కార్ జిల్లాలను బ్రిటిష్ వారికి 1766 ఇచ్చివేశాడు. 1788 గుంటూరు ప్రాంతాన్ని, 1802 సీడెడ్ ప్రాంతం అంటే రాయలసీమ ప్రాంతాన్ని ధారాదత్తం చేయడం వల్ల వీటిని దత్తమండలాలు అని అంటారు. 1808 దత్త జిల్లాలకు అనంతపురం ముఖ్య కేంద్ర ప్రాంతం. అదే సంవత్సరంలో జిల్లాలుగా కడప, బళ్ళారి, 1858 కర్నూలు జిల్లా, 1882 అనంతపురం, 1911 చిత్తూరు జిల్లాలు ఏర్పడ్డాయి. 1935 నంద్యాల సమావేశంలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు సీడెడ్ జిల్లాలకు రాయలసీమగా పేరు పెట్టారు. ఫ్రెంచ్ సైన్యాధికారి పీటర్ మాండ్ సహాయంతో అబిట్స్లోని గన్ ఫౌండ్రీని నిజాం అలీ నిర్మించారు. పీటర్ మాండ్ మూసరాముడిగా ప్రసిద్ధిగాంచారు. ఇతడి సమాధి మలక్పేట్లో ఉంది. అలాగే 1799 సైన్య సహకార సంధిలో భాగంగా బ్రిటిష్ రెసిడెంట్గా జేమ్స్ ప్యాట్రిక్ను నియమించారు. ఇక నిజాం అలీ కట్టిన నిర్మాణాలు ఏమిటి, హైదరాబాద్లో ఉన్న నిర్మాణాలు ఏమిటంటే మోతీమహల్, గుల్షన్ మహల్, రోషన్ మహల్, ఈ మూడింటిని ఆయన నిర్మించారు. నిజాం అలీ తర్వాత సికందర్ జా నిజాంగా వచ్చారు. ఇవండి హైదరాబాద్ రాజ్యానికి చెందిన, నిజాం పరిపాలనకు చెందిన విశేషాలు. ఇక వివిధ జిల్లాల్లో తెలంగాణ విమోచన పోరాటాలు ఎలా జరిగాయో మనం చెప్పుకుందాం. నిజాంలు దొరల అక్రమాలని సహించలేని ప్రజలు తిరగబడ్డారు. దాన్నే తెలంగాణ విమోచన యుద్ధమని లేదా తెలంగాణ సాయుధ పోరాటం అని అంటారు. మరి ప్రభుత్వానికి దొరలకు వ్యతిరేకంగా ప్రజలు ఎలా తిరగబడ్డారంటే, ఆదిలాబాద్ జిల్లాలో నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా ఊపిరిలుదిన వ్యక్తిగా రామ్జీ గొండు కొమరం భీం ప్రసిద్ధి చెందారు. నిర్మల్ కేంద్రంగా చేసుకుని ఎందరో పోరాట యోధులు రజకారులను ఎదిరించారు. బ్రిటిష్ వారికి తొత్తులుగా ఉంటూ నైజాం సంస్థానాన్ని నడిపించిన వారిపై తిరగబడ్డారు. జల్ జమీన్ జంగల్ కోసం గిరిజనుల తరఫున పోరాడిన కొమరం భీం, రాంజీ గోండుల పోరాటాలు, త్యాగాలు గుర్తు చేసుకోవడానికి 17 పలు రాజకీయ పార్టీలు పోటాపాటీ ఏర్పాట్లు చేసుకుంటాయి. రామ్జీ గోండుతో పాటు అతని 1000 అనుచరులను మర్రి చెట్టుకు సామూహికంగా ఉరితీశారు. ఎంత దారుణం అండి నిజంగాను. ఆ మర్రినే గోండు మర్రిగా, ఉరుల మర్రిగా ప్రసిద్ధి చెందింది. ఇదే 1000 ఉరుల మర్రి సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. ప్రస్తుతం ఆ చెట్టు లేదు. ఆ ప్రాంతంలో అమరవీరుల స్థూపం ఒకటి ఉంది. గోపిడి గంగారెడ్డి, గంగిశెట్టి విఠలరావు, రాంపోశెట్టి, భీమ్రెడ్డి తదితరులు తెలంగాణ విమోచనోద్యమ పోరాటంలో ప్రాణాల్ని కోల్పోయారు. నిజాం సంస్థానంపై పోలీసు చర్య ప్రారంభమై విమోచన పూర్తయ్యే వరకు 5 రోజుల పాటు ఆసిఫాబాద్ వాసులు ప్రాణాలకు పణంగా పెట్టి అలుపెరగని పోరాటం చేసి రజకారులను ముప్పు తిప్పలు పెట్టారు. ఇక కరీంనగర్ జిల్లాలో తెలంగాణ విమోచన మరియు సాయుధ పోరాటానికి హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలు సాయుధ పోరాటం బాట పట్టారు. నిజాం అరాచకాలు భరించలేక వారిని తరిమి కొట్టేందుకు సిద్ధమయ్యారు. తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన అనభేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డిల నాయకత్వంలో ప్రజాసైన్యం 1946 మార్చి 14 మహమ్మదాపూర్ చేరగా నిజాం సైనికులు అత్యంత పాశవికంగా గుండ్ల వర్షాన్ని వారిపై కురిపించారు. మంధనికి చెందిన రఘునాథరావు కాచే జిల్లా మొట్టమొదటి సత్యాగ్రహిగా నిజాం పాలనను వ్యతిరేకించి చరిత్ర సృష్టించాడు. దేశమంతటా ఆంగ్లేయుల పాలన నుంచి స్వేచ్ఛ పొందగా నిజాం సంస్థానం ప్రజలకు స్వాతంత్రం ఇవ్వకపోవడంతో నిజాం పాలనకు చరమగీతం పాడేందుకు మంధనీ సమరయోధులు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఉద్యమానికి ముందుండి పోరాటాన్ని కొనసాగించారు. రావి నారాయణ రెడ్డి పిలుపుతో పనకంటి కిషన్ రావు, సువర్ణ ప్రభాకర్, చొప్పకంట్ల చంటయ్య మొదలైన వారు సాయుధ సంగ్రామంలో దూకి బెబ్బులిలాగా గర్జించారు. శ్రీరాములు నేతృత్వంలోని బృందం స్ఫూర్తితో మహదేవపూర్ తాలూకాలోని ప్రజలు ఉద్యమంలోకి దూకారు. వేధింపులు అధికం కావడంతో శ్రీరాములు అజ్ఞాతంలోకి వెళ్లి 1948 సెప్టెంబర్17 బయటికి వచ్చాడు. 1952 శాసనసభ ఎన్నికల్లో శ్రీరాములు శాసనసభ్యుడిగా విజయాన్ని సాధించారు. అలాగే ఈ తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఖమ్మం జిల్లాలో ఎలా జరిగిందంటే, తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ భోగ లాలసమైన విలాసవంతమైన జీవితాలు గడిపే నిజాం నిరంకుశ పాలన ఆ రోజుల్లో ఖమ్మం జిల్లాలో విమోచన పోరాటం ఉధృతంగా సాగేలా చేసింది. ఇల్లెందు, బుర్గంపాడు, భద్రాచలం పరిధిలోని రజాకార్లతో సాగించిన పోరాటం చారిత్రాత్మకంగా నిలిచింది. అనేక ప్రజా ఉద్యమ దళాలకు తుమ్మ శేషయ్య, పాటి జగ్గయ్య, సుంకరి మల్లయ్య, దామినేని వెంకటేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు. జమలాపురం కేశవరావు కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగాన్ని వదిలి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడాడు. బొమ్మకంటి సత్యనారాయణరావు స్వచ్ఛంద దళాన్ని ఏర్పాటు చేసి మత దురహంకారులైన రజకారులపై దాడులు నిర్వహించి ప్రజల పక్షాన నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు జాయిన్ ఇండియా ఉద్యమానికి ఖమ్మంలో నాయకత్వం వహించి రజకారులను ఎదుర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ, కవి, నవలాకారుడైన హీరాలాల్ మోరియా జాయిన్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ప్రజలకు అండగా నిలబడ్డారు. మెదక్ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటం ఏ విధంగా జరిగిందో ఒక చిన్న విరామం తర్వాత నేను మీకు చెప్తాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వర్ణాంక సుజాత సుశ్యామల కోమలలత, సువర్ణ వర్ణాంక సుజాత సుశ్యామల కోమలలత, సుశీల సుగణ సుందరి సునీత సుప్రజా విద్వత్ సంపన్న సుపౌత్ర, పూజిత ధర ధీరత వరతాతను కన్న భారత మాత, ఆసుర పూజిత ధర ధీరత వరతాతను కన్న భారత మాత, ఆంగ్లేయుల పరిపాలన అంతం అదే మనకందరికీ స్వాతంత్ర్యం, సువర్ణ వర్ణాంక సుజాత సుశ్యామల కోమలలత సువర్ణ వర్ణాంక సుజాత సుశ్యామల కోమలలత స్వరాజ్య పరిపాలనా చట్టం రూపొందిన దిన ఘట్టం భారతీయులందరికీ చిరస్మరణీయ దినము అదే 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 ఇరవది ఆరవ సుశ్యామల కోమలలత సుశీల సుగణ సుందరి సునీత సుశీల సుగణ సుందరి సునీత సుప్రజా విద్వత్ సంపన్న సుపౌత్ర సుప్రజా విద్వత్ సంపన్న సుపౌత్ర సువర్ణ వర్ణాంక సుజాత సుశ్యామల కోమలలత సుశ్యామల కోమలలత.
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ and VB Venkata Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram nadu matram marchipokandi Techie Talk.
Bharatiya samskrutini vaibhavanni pratibimbinche Mind Media the Voice of India. Idi Bharatiya Swaram karyakramala vivaralu podcast lu vinadaniki
nanule priya
ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు జై జవాన్ కార్యక్రమానికి పునఃస్వాగతం. నిజాంల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విముక్తి కోసం జరిగిన పోరాటంలో మెదక్ జిల్లాకు చెందిన పలువురు యోధులు పాలు పంచుకున్నారు. నైజాం పోలీసుల చిత్రహింసలు, నిర్బంధాలు, జైలు శిక్షలకు కూడా లెక్క చేయకుండా పోరాటం కొనసాగించారు. ఆయుధాలను చేతబట్టి మిలిటరీలా దాడులు చేస్తూ రజాకార్లను గడగడలాడించారు. నిజాం నవాబు హిందూ దేవాలయాల్లో భజనలు చెయ్యవద్దని హుకుం జారీ చేస్తే దాన్ని ధిక్కరించి మరీ భజనలు చేశారు. నైజాం సర్కారు ఆజ్ఞలను ధిక్కరించి 15 జాతీయ జెండాలను రెపరెపలాడించారు. మెదక్ పట్టణానికి చెందిన చోళా లింగయ్య ఇండియన్ నేషనల్ ఆర్మీలోని ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తనకున్న మిలిటరీ పరిజ్ఞానంతో రజాకార్ల దాడులను తిప్పి కొట్టడం కోసం రక్షణ దళాన్ని ఏర్పాటు చేశారు. వెల్దుర్తి మాణిక్యరావు తన రచనల ద్వారా అక్షరాయుధాలను సంధించి నిజాంపై గళమెత్తాడు. అనేక పత్రికలలో వ్యాసాలు కవితలు రాసి ప్రజలలో చైతన్యం నింపాడు. మాణిక్యరావు రాసిన రైతు పుస్తకాన్ని నిజాం సర్కారు నిషేధించింది. తొలి ఆంధ్ర మహాసభలు జిల్లాలోని జోగిపేటలో నిర్వహించారు. 1946 జిల్లాలోని కందిలో ఈ సభలు జరిగాయి. తెలంగాణ విమోచనోద్యమానికి బీజాలు పడింది అసలు నల్గొండ జిల్లాలోనేనట. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్యల స్ఫూర్తితో ఎందరో పోరాట యోధులు తయారై నిరంకుశ నిజాంకు, అతడి తొత్తులైన రజకారులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. సాయుధ పోరాటంలో మొట్టమొదటిసారిగా నిజాం తూటాలకు అమరుడైన వ్యక్తిగా దొడ్డి కొమరయ్య చరిత్రలో నిలిచారు. విసునూరు ప్రాంతంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధీరత్వం పలువురికి మార్గదర్శకత్వం చూపింది. నల్గొండ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువు మల్లారెడ్డిగూడెం. ఖాసిం రజ్వీ నిరంకుశ విధానాలను ఎదురొడ్డి పోరాడిన చరిత్ర మల్లారెడ్డిగూడెం పోరుబిడ్డలది. చిన్న పిల్లలు సైతం వరుసలతో రాళ్లు రువ్వి నిజాం నిరంకుశత్వాన్ని పారదోలేందుకు నడుం బిగించారు. 1946 డిసెంబర్ 1 నిజాం మిలిటరీ అకస్మాత్తుగా గ్రామంపై దాడి చేయగా రజకారులకు ఎదురొడ్డి పోరాడిన అప్పిరెడ్డి, ముంగివీరయ్య, నందిరెడ్డి నర్సిరెడ్డి, అలుగు వీరమ్మలు కాల్పులకు గురయ్యారు. వీరి మరణానంతరం నిజాం ప్రభుత్వం 400 మందిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసింది. ఈ సంఘటన జిల్లా పోరాట చరిత్రలోనే ప్రధాన భూమిక వహించింది. ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, రేణికుంట రామిరెడ్డి కదలనుపాక ప్రాంతంలో ఉద్యమానికి ఊపిరి పోశారు. కరీంనగర్ నుంచి వచ్చిన రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలు ఉద్యమానికి దోహదపడ్డారు. కొండవీటి రాధాకృష్ణ, కొండవీటి సత్తిరెడ్డి, రామలింగారెడ్డి, మల్లు వెంకట నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, కోదాటి నారాయణరావు తదితరులు నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిరంకుశ నిజాం పాలనకు దాష్టిక రజాకారుల ఆగడాలకు వ్యతిరేకంగా మహబూబ్ నగర్ పట్టణ ఉద్యమకారులకు వేదికగా నిలిచిన తూర్పు కమాన్ చరిత్రలో నిలిచిపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలో నిజాంపై తిరగబడిన ప్రధాన సంఘటన అప్పంపల్లి సంఘటన. 1947 అక్టోబర్ 7 ఆత్మకూరు అమరచింత సంస్థాన పరిధిలోని అప్పంపల్లి గ్రామంలో తెలంగాణ భారతదేశంలో విలీనం చేయాలని బెల్లం నాగన్న నాయకత్వంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. అప్పంపల్లి పరిసర గ్రామాలైన నెల్లికొండ, వడ్డేమాన్, దాసరపల్లి, లంకాల, అమరచింత తదితర గ్రామాలకు చెందిన 2,000 మంది ఉద్యమకారులు తెలంగాణ విమోచనం కోసం సత్యాగ్రహం చేశారు. ఈ సత్యాగ్రహాన్ని అణిచివేయడానికి నిజాం సైనికులకు చేతకాలేదు. మహబూబ్ నగర్ నుంచి రిజర్వ్డ్ దళాలను తెప్పించి సైనిక చర్య జరిపించారు. బెల్లం నాగన్నతో పాటు పలు ప్రముఖులను అరెస్టు చేయాలని నిజాం సైనికులు నిర్ణయించినా ప్రజలు ప్రతిఘటించడంతో తోకముడిచారు. ఆ సాయంత్రం ఉద్యమకారులపై కాల్పులు జరపడంతో 11 మంది మరణించగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో నెల్లికొండకు చెందిన కక్కుల కిష్టన్న తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి తన ఘనకార్యాన్ని చాటి చెప్పాడు. అప్పటి తాలూకా గిర్దావర్ మరియు పోలీసు ఇన్స్పెక్టర్ అతన్ని అరెస్టు చేసి తీసుకువెళ్తూ ఉండగా ప్రజల ప్రతిఘటనకు భయపడి కిష్టన్నను వదిలి వాళ్లు పారిపోయారట. మహబూబ్ నగర్ పట్టణంలో నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా తూర్పు కమాన్ పై జాతీయ జెండాను ఎగురవేయాలని స్వాతంత్ర సమర యోధులు సంకల్పించారు. నిజాం పోలీసుల కళ్ళు కప్పి ఉద్యమకారులు తూర్పు కమాన్ పై జెండాను ఎగురవేసి తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. తూర్పు కమాన్ ఉద్యమకారులకు వేదికగా నిలిచింది. నారాయణపేట ఆర్య సమాజ నాయకులు, సీతారామాంజనేయ గ్రంథాలయ ఉద్యమ నాయకులు, జడ్చర్యలో ఖండేరావు, కోడంగల్లో గుండుమల్ గోపాలరావు, కల్వకుర్తిలో లింగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టణంలో పల్లర్ల హనుమంతరావు, ఐజలో దేశాయి నరసింహారావు, గద్వాలలో పాగా పుల్లారెడ్డి, వనపర్తిలో శ్రీహరి తదితరులు నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్రని పోషించారు. నిజామాబాద్ జిల్లాలో ఈ పోరాటం ఏ విధంగా జరిగిందంటే, జిల్లాలోని నీలకంఠేశ్వర ఆలయ ప్రాంగణంలో జరిగిన ఆంధ్ర మహాసభ తెలంగాణ విమోచన పోరాటానికి నాంది పలికింది. నిజాం వ్యతిరేక పోరాటంలో జిల్లాలో ఇందూరు మత్తుగా నిలిచింది. ఆర్య సమాజం దీనికి స్ఫూర్తినిచ్చింది. ఇందూరులో రజాకారులకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన కిషాన్ మోదానిని ముష్కర్లు కాల్చి చంపారు. ఆయన మరణంతో ఉద్యమం తీవ్రమైంది. వందలాది తెలంగాణ విమోచన యోధులను నిజామాబాద్ ఖిల్లా జైలులో బంధించి రజాకారులను ఉసిగొల్పి నిజాం అకృత్యాలకు పాల్పడ్డాడు. ఈ ఖిల్లా వందలాది యోతుల మరణానికి మూగ సాక్షిగా నిలిచింది. ఇది రాజకీయ ఖైదీలకు బొందలగడ్డ అని నిజాం ప్రకటించాడు. ఈ అణిచిపేతలను నిరసిస్తూ అక్కడే ఉన్న ప్రముఖ కవి దాశరథి ఓ నిజాము పిశాచమా అని గద్దించాడు. నిజామాబాదు జిల్లాలో ఉన్నప్పుడే ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే గేయాన్ని ఖిల్లా జైలు గోడలపై రాశాడు. కామారెడ్డి ప్రాంతంలో రైతుల వద్ద నుంచి బలవంతంగా సేకరించిన ధాన్యాన్ని బిక్నూరు రైల్వే స్టేషన్ సమీపంలో గిర్నీలో దాచేవారు. 1947లో సాయుధ యోధులు ధాన్యాగారంపై దాడి చేశారు. ఈ సంఘటనలో కీలక పాత్ర వహించిన కురిబాల్ లింగం, వెంకట బాలయ్య తదితరులు ఐదుగురిని నిజామాబాద్ ఖిల్లాకు పంపేవారు. తడ్వాయి మండలానికి చెందిన రాఘవరెడ్డి ఆర్య సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలు జైలుకు వెళ్లాడు. కామారెడ్డికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఫణిహారన్ రంగాచారి నిజాం దురాగతాలపై చిత్రాలు గీసి ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం తెచ్చాడు. ఇతని చిత్రాలు ఇప్పటికీ హైదరాబాద్ లోని ముక్తం భవన్ లో ఉన్నాయి. బన్సువాడకు చెందిన లక్కా కృష్ణయ్య 100 మంది యువకులతో ఆయుధాలు చేపట్టి నిరంకుశ నిజాంకు, దాష్టిక రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించాడు. రజాకార్ ఖాసిం రజ్వీ తమ్ముడు అబ్బాస్ రజ్వీ కామారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన కాలంలో అతను పెట్టిన బాధలను అనుభవించిన వారిలో కామారెడ్డి మాజీ శాసనసభ్యులు బి బాలయ్య కూడా ఒకరు. దేశభక్తి గీతాలు పాడినందుకు జనాలు చావుదెబ్బలు తినాల్సి వచ్చేది. ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో సుంకి కిష్టయ్య నిజాం వ్యతిరేక ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు.
చిన్న విరామం తర్వాత మరిన్ని సంగతుల్ని తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇండియాను వదలండని ఆంగ్లేయుల నన్నమాట, భారతదేశ స్వతంత్రపు స్వర్ణోత్సవ పూబాట, జయ భారతి జయ భారతి. ఇండియాను వదలండని ఆంగ్లేయుల నన్నమాట, భారతదేశ స్వతంత్రపు స్వర్ణోత్సవ పూబాట, ఇండియాను వదలండని ఆంగ్లేయుల నన్నమాట, భారతదేశ స్వతంత్రపు స్వర్ణోత్సవ పూబాట. రజితోత్సవాలు గడిచి రాజ్యాంగం రంజిల్లగా, ప్రణాళిక బద్ధమైన ప్రగతిని సాధించగా, స్వర్ణోత్సవ సంరంభం సాగుతుంది ఒక వర్షం, ప్రగతిశీల ప్రజాస్వామ్య పరిరక్షణ మన ధ్యేయం, ధర్మ నిలయమైన సేవ కర్మయోగులంత జేయ, చిగురించును ప్రతి రంగం సిరి సంపద వెళ్ళి వీర్యం, కర్షక కార్మిక లోకం గణనీయ ప్రగతి నొంది, ప్రపంచమే మెచ్చుకొనగా పాలన సాగించుదా, అక్షర ఉజ్వల కార్యం ప్రజ్వలించే పల్లె పల్లె, శ్రీ బాలల అభ్యుదయం చిరుగంతులు వేయుచుండే, పృథ్వీ పర్యావరణ రక్షణమే మన ధ్యేయం, కాలుష్య నివారణకు కట్టండి కంకణం, జనాభా పెరుగుదలను అరికట్టండి, జై భారతి జై జై అని జై కొట్టండి, జై భారతి జై జై అని జై కొట్టండి, జయ భారతి జయ భారతి జయ భారతి.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఆ పోరాటంలో కూడా సరిగ్గా ఇలాగే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క శక్తిగా మారి పోరాడారు. అంతేకాదు, దాశరథి కవితల్ని రాస్తే, మరొక కళాకారుడు చిత్రాల్ని వేస్తే, మరొక కళాకారుడు దేశభక్తి గీతాలు పాడితే, ఈ విధంగా ఒక్కొక్కరు తమకున్న కళని దేశానికి, దేశ విమోచనానికి, అంటే తెలంగాణ రాష్ట్ర విమోచనానికి ఆ కాలంలో అంకితం చేశారు. 1947లో గాంధీ జయంతి రోజున కళ్యాణిలో జరిగిన పోరాటంలో 7 అరెస్టు చేసి బీదర్ జైల్లో ఉంచారు నిజాం పాలకులు. మారుమూల పల్లె మానాల రజాకార్ల గుండెల్లో రైళ్లు నడిపించింది. తెలంగాణ విముక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా తుపాకులు, మందుగుండులు స్వంతంగా వీరు తయారు చేసుకున్నారు. ఆర్మూరు, కామారెడ్డి, సిర్పూరు ప్రాంతాలకు మానాల కేంద్రంగా పనిచేసింది. బద్దం ఎల్లారెడ్డి తదితరులు ఇక్కడే పోరాట యోధులకు గెరిల్లా శిక్షణని కూడా ఇచ్చేవారు. ఈ విధంగా వీరు సైన్యాన్ని సిద్ధం చేశారన్నమాట. అలాగే వరంగల్ జిల్లాలో కాకతీయులు ఏలిన గడ్డపై రజాకార్లను ఎదిరించిన వ్యక్తిగా బత్తిని మొగిలయ్య గౌడ్ చరిత్రలో నిలిచిపోయారు. స్టేట్ కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రాణాలకు తెగించి ఊరూరా త్రివర్ణ పతాకాలు ఎగురవేస్తూ దేశభక్తిని చాటుతున్న సమయంలో వరంగల్ తూర్పు కోటలో బత్తిని మొగలయ్య గౌడ్ను అరెస్టు చేసి 11 1946 రజాకార్ల దాష్టికాలకు బలిచేశారు. దీనితో వరంగల్లో రజాకార్ల ఉద్యమం ఊపందుకుంది. బైరాన్పల్లి గ్రామంపై పడి ఊరును వల్లకాడు చేసి దొరికిన వాళ్ళని నేలరాల్చి క్రూరత్వాన్ని ప్రదర్శించిన రజాకార్లు కూటిగల్ మీద అదే ప్రతాపాన్ని చూపారు. 18 నిలబెట్టి రాక్షసంగా కాల్చి చంపారు. ఆ తర్వాత విమోచనకారులు నిజాంపై, రజాకార్లపై ఎదురు దాడులకు దిగారు. చాకలి ఐలమ్మ ధీరత్వం పలువురికి మార్గదర్శకం వహించింది. పోరాట యోధులు తొర్రూరులో పోలీసు క్యాంపుపై దాడి చేసి దాన్ని లేవనెత్తించారు. కడవెండి అమ్మాపూర్, నాంచారి మాడుర్కి వీరికి చెందిన అనేక మంది పోరులో పాల్గొన్నారు. హైదరాబాద్లో తెలంగాణ సాయుధ పోరాటం ఏ విధంగా జరిగిందంటే, హైదరాబాద్లో మరియు ఇప్పటి రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో కూడా నిజాం మరియు రజాకార్ల బాధలను పడలేక ప్రజలు ఎదురు తిరిగారు. నారాయణరావు పవార్, గంగారాం ఆర్య, జగదీష్ ఆర్య, కొక్కుడాల జంగారెడ్డి, వెదిరే రమణారెడ్డి, ఆర్ కేశవులు, తొండుపల్లి వెంకట్రావు, మందుముల నరసింగరావు, షోయబుల్లా ఖాన్, కాటం లక్ష్మీనారాయణ తదితరులు నిజాంకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేశారు. నారాయణరావు పవార్ ఏకంగా నిజాంపై బాంబులు విసిరి సంచలనం సృష్టించాడు. షోయబుల్లా ఖాన్ తన ఇమ్రోజ్ పత్రికలో నిజాంకు వ్యతిరేకంగా వ్యాసాలు రచించినందుకు నడి రోడ్డుపైనే గుండాల చేతిలో ప్రాణాల్ని కోల్పోయాడు. రజాకారుల నిరంకుశత్వానికి విసిగిపోయి శంషాబాద్ ప్రాంతానికి చెందిన గంగారాం నారాయణరావు పవార్తో కలిసి నిజాంపై బాంబు దాడిలో పాల్గొన్నాడు. రజాకార్లు సాగించిన అత్యాచారాలను వర్ణించాలంటే గుండెలు అదిరిపోవడమే కాదు, కళ్లల్లోంచి రక్తాశ్రువులు ప్రవహిస్తాయి. శంషాబాద్కే చెందిన గండయ్య హిందువులను నీచంగా చూడడం భరించలేక పోరాటాన్ని ఉధృతం చేశాడు. అతన్ని అరెస్టు చేసి జైల్లో వేసిన పిదప క్షమాపణలు చెబితే వదిలేస్తామని నచ్చజెప్పినా కూడా ఆయనందుకు నిరాకరించాడు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు పోరాట యోధులకు పెట్టని కోటలాంటివి. ఇప్పటి రంగారెడ్డి నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న రాచకొండ గుట్టలను పోరాట యోధులు సమర్థవంతంగా వినియోగించుకున్నారు. వీరిలో మద్దికాయల ఓంకార్ ప్రముఖుడు. యాచారం ప్రాంతంలో బర్ల శివయ్య విమోచనోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. పరిగి మండలానికి చెందిన అల్కిచెర్ల అంతయ్య, ధరూర్ మండలానికి చెందిన రుమ్మా కిష్టప్పలు కూడా పోరాటంలో పాల్గొన్నారు. రజాకార్ సైన్యంలోని ఒక శాఖ ఉన్న షాబాద్లో రజాకార్లను ఒంటి చేత్తో ఎదుర్కొన్న ఘనత కిష్టయ్య జోషికి దక్కుతుంది. రజాకార్లు తుపాకులు బల్లాలు పట్టుకుని గ్రామంలో తిరుగుతూ బలవంతపు వసూళ్లు అరాచకాలతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న సమయంలో కిష్టయ్య జోషి ఇంట్లో మర్రి చెన్నారెడ్డి అంటే మన మాజీ ముఖ్యమంత్రి గారు, సత్యనారాయణ రెడ్డి మన మాజీ గవర్నర్ గారు తదితరులు సమావేశమై పోరాట మార్గం చేశారు. ఇక ఈ తెలంగాణ సాయుధ పోరాటం ఎలా మొదలైంది, ఎప్పుడు అంతమైంది అన్న విశేషాల్ని నేను ఇప్పుడు చెప్తాను. 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో మొదటి నైజాం ఆంధ్ర మహాసభ జరిగింది. 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆవిర్భవించింది. 1938 సెప్టెంబర్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధాన్ని ప్రభుత్వం విధించింది. 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతరం గీతాన్ని ఆలపించారు. 1944లో దొడ్డి కొమరయ్య హత్యతో సాయుధ పోరాటం ప్రారంభమైంది. 1946లో నల్గొండ జిల్లాలో నిజాం మిలిటరీ దాడి ప్రారంభమైంది. 1947 డిసెంబర్ 4 నిజాంపై నారాయణరావు పవార్ బాంబు దాడి చేశారు. 1946 ఆగస్టు 11 వరంగల్లులో రజాకార్ల దాష్టికాలతో బత్తిని మొగలయ్య గౌడ్ హత్య కావించబడ్డారు. 1948 ఆగస్టు 21 పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న షోయబుల్లా ఖాన్ ను రజాకార్లు దారుణంగా కాల్చి చంపారు. 1948 సెప్టెంబర్ 13 భారత యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది. 1948 సెప్టెంబర్ 17 అంటే 4 రోజులకి నిజాం లొంగిపోయాడు. 1948 సెప్టెంబర్ 18 నిజాం సంస్థానం అధికారికంగా భారత యూనియన్లో అంటే భారతదేశంలో విలీనమైపోయింది. అందుకే సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినంగా జరపాలని జేఏసి అప్పట్లో నిర్ణయించింది. ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా జాతీయ జెండాలతో పాటు తెలంగాణ జెండాలను కూడా ఎగరేయాలని నిర్ణయించింది. జాతీయ గీతాన్ని తెలంగాణ గీతాన్ని కూడా ఆలపించాలి. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని ఈ రోజున సంస్మరించుకోవాలి అని జేఏసి చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. ఇక తెలంగాణ సాయుధ పోరాటాన్ని గురించి సంగిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పిన కొన్ని విశేషాలు. 1950 ఏప్రిల్ 1 నిజాంకు భారత ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందం ప్రకారం నిజాంకు ఏడాదికి ఎలాంటి పన్నులు లేకుండా 50 లక్షల రూపాయల భరణం చెల్లించటానికి నిర్ణయం జరిగింది. అలాగే నిజాం ప్రపంచంలో ఎక్కడ పర్యటించినా కూడా ఆయనకు హైదరాబాద్ రాజుగా పూర్వపు బిరుదులు యథాతథంగా కొనసాగించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. 1950 జనవరి 26 వరకు ప్రభుత్వాధినేతగా, 1956 అక్టోబర్ 31 వరకు రాజ్ ప్రముఖ్గా నిజాం ఉన్నారు. ఏకు మేకై తన మాటను కూడా ఖాతరు చేయని కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లను అణిచివేయడానికి తప్పని పరిస్థితుల్లో నిజాం కూడా భారత ప్రభుత్వానికి సహకరించాడు. రజాకార్లు తీవ్రంగా వ్యతిరేకించిన హైదరాబాద్ న్యాయ సలహాదారుగా సర్ వాల్టర్ మాంగ్టన్ ని కొనసాగించటం ఇందుకు నిదర్శనం. రజాకార్లలో ముస్లింలతో పాటు శ్యామ్ సుందర్, బిఎస్ వెంకట్రావు, పీసరి వీరన్న లాంటి దళిత నాయకుల ప్రభావంతో ముస్లిములుగా మారిన దళితులు, దొరలు, భూస్వాములు, వారి అనుచరుగాను కూడా ఉన్నారు. కమ్యూనిస్టులు ఆనాడు ఆజాద్ హైదరాబాద్ అనే నినాదాన్ని ఇచ్చారు. ఇవండి తెలంగాణ సాయుధ పోరాటానికి చెందిన కొన్ని విశేషాలు. మరిన్ని విశేషాలను వచ్చేవారం చెప్తాను. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ భావరాజు పద్మిని. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం డిసెంబర్ 11, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.